Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే శిరీష గారి అక్షరాల పూదోట కార్యక్రమం April 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మై ఎండ్ మీడియా, ఇది భారతీయ స్వరం. శ్రోతలకు నమస్కారం. ఈ రోజున అక్షరాల పూదోట కార్యక్రమంలో MSV గారి కథలు చెప్పబోతున్నాను.
ఇప్పుడు మనం వినబోతున్న కథ వియోగ వేళలు, విరిసే ప్రేమలు. విధి ఒక్కోసారి ఎంత ఇదిగా మన జీవితాల్లో చమత్కరిస్తుందో ఈ కథ సారాంశం. మరి కథలోకి వెళ్ళిపోదామా? పెట్టెలో బట్టలు సర్దుకుంటున్నావు, ఏ ఊరికి ప్రయాణం? రూమ్లో అడుగు పెడుతూ అడిగింది కవిత తన రూమ్మేట్ రాధ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటుండడం చూసి. ఏ ఊరికి కాదు అంది రాధ చిన్నగా నవ్వి. మరి రేపటి నుండి 15 రోజులు స్టార్ హోటల్లో మకాం అంది రాధ. ఏమిటే ఈ మాటలు, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు అంది కవిత రాధ పక్కనే మంచం మీద కూర్చుంటూ. క్షణకాలం తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది రాధ. ఏమిటో అంత సిగ్గుపడిపోతున్నావు, ఎక్కడికి చెక్కేస్తున్నావో చెప్పవే తల్లి, రాధ భుజాలు కుదిపేస్తూ అంది కవిత. ఇంకెవరితోనూ చెప్పనని ప్రామిస్ చెయ్యి అంది రాధ ముందుకు చెయ్యి చాచి. ప్రామిస్, ఇంకా చెప్పవే సస్పెన్స్తో చంపక అంది కవిత రాధ చేతిలో చెయ్యి వేసి. కలకత్తా నుండి రేపు ఉదయం ఫ్లైట్కి రవి వస్తున్నాడు తన ఆఫీస్ పని మీద. 15 రోజులు ఉంటాడిక్కడ. ఈ 15 రోజులు మా కాపురం అతడుండే హోటల్లోనే అంది రాధ కాస్త సిగ్గుపడుతూ. ఐసీ, అందుక దేవిగారి ముఖం అలా వెలిగిపోతోంది. అయితే రేపు సాయంత్రం ఆఫీస్ నుండి అలా హోటల్కి చెక్కేస్తావన్నమాట అంది కవిత. అవును, ఉదయం సూట్ కేసు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాను, సాయంత్రం రవి వచ్చి పికప్ చేసుకుంటాడు అంది రాధ. ఒక నెల అయిందో లేదో ఎంతటి మాస్టర్ ప్లాన్ వేసేసుకున్నారు ఆశ్చర్యం నటిస్తూ అంది కవిత. నీకు పుణ్యం ఉంటుంది, ఈ విషయం ఎవరి దగ్గర కూసేయకే నన్ను ఆట పట్టిస్తారు, ఇప్పటికే కాల్చుకు తింటున్నారు పెళ్ళయ్యాక 2 నెలలు సెలవు పెట్టేశానని. ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో పెళ్ళైన శాలతీలు కూడా ఉన్నాయిగా, వాళ్ళకి తెలీదా ఎందుకు సెలవు పెట్టావో? నిన్ను వేధిస్తున్న ఆ అమ్మలక్కల్ని నా దగ్గరికి పంపించు, చెప్తాను. నువ్వు 2 నెలలు మాత్రమే సెలవు పెట్టావు, నేనైతే పెళ్ళయ్యాక కనీసం 6 నెలలు సెలవు పెట్టి మొగుడుతో డే అండ్ నైట్ సరసాలాడుతూ కూర్చుంటా. అయినా మన మొగుళ్ళతో కులకడానికి మనకి సిగ్గెందుకు అంది కవిత విలాసంగా నవ్వుతూ. చ, నోరు మూసుకో, మరీ పచ్చిగా మాట్లాడతావు నువ్వు. వెళ్ళి భోజనం చేసిరా, నీకోసం చూసి చూసి నేనిప్పుడే కానిచ్చి వచ్చేశాను అంది రాధ పెట్టె మూత వేస్తూ. వెళ్తాను కానీ ముందు నీ బుగ్గలు పెదవులు మిగతా ప్రదేశాలన్నీ ఒకసారి చెక్ చేయిని. నువ్వు తిరిగి వచ్చాక వేటి మీదనైనా నఖక్షతాలు కానీ దంతక్షతాలు కానీ కనిపించాయో నీ రవి మీద క్రిమినల్ కేసు వేస్తాను అంది కవిత రాధని బలవంతంగా ఒడిలోకి లాక్కుంటూ. ఛా, నీకు అసలు సిగ్గంటూ లేదు అంది రాధ. అవును తల్లి, నాకే సిగ్గులేదు, నేనే కదూ 2 నెలలు సెలవు పెట్టేశాను పెళ్ళయ్యాక. మళ్ళా నెల తిరగకుండానే 15 రోజులు కలిసి ఉండడానికి మొగుణ్ణి పిలిపించుకుంటున్నది నేనే కదూ అంది కవిత నవ్వుతూ. మరీ దారుణంగా మాట్లాడుతున్నావు, అయినా నీ దగ్గర దాపరికం ఏమిటి? కవి, నిజంగా రవిని విడిచి నేను ఉండలేకపోతున్నానే. ఈ 4 రోజులు 1 సంవత్సరంలా గడిచింది. తను వస్తున్నానని సాయంత్రం ఫోన్ వచ్చిన దగ్గర నుండి గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది. ఈ 15 రోజులు తనతో గడిపిన తర్వాత ఇక ఒంటరిగా ఉండలేనేమో. ఉద్యోగం వదిలి నేను కూడా కలకత్తా వెళ్ళిపోతాను అంది రాధ భారమైన గొంతుతో. నిశితంగా చూసింది కవిత రాధని. అందమైన విగ్రహం, సున్నితమైన మనసు, అందరినీ ఆకట్టుకునే లక్షణాలు ఆమె సొంతం. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. అమాయకు పక్షి, అలాంటి పిచ్చి పని చేయకు. వచ్చే సంవత్సరం రవికి ఎలాగూ హైదరాబాద్ బదిలీ అవుతుందన్నావు కదా, 1 సంవత్సరం ఎడబాటు భరించలేక సలక్షణమైన ఉద్యోగం వదులుకుంటావా? ఈ వియోగ వేదన కొద్దికాలం మాత్రమే ఉంటుంది, తర్వాత సంసారంలో పడ్డాక పిల్లలు, పెంపకం, వాళ్ళ చదువులు ఎలాగూ తప్పవు. ఈ రోజుల్లో పిల్లలకు సరైన చదువులు చెప్పించి మంచి భవిష్యత్తు కల్పించాలంటే పుష్కలంగా డబ్బుండాలి, ఇద్దరి సంపాదనతో హాయిగా అన్నీ సాధించుకోవచ్చు. కాబట్టి ఇంచక్కని ఉద్యోగం వదులుకోవద్దు. అయినా వియోగ వేళల్లోనే ప్రేమలు విరుస్తాయన్నాడో ఓ సినీ కవి. ఈ సంవత్సరం అంతా ఇలా పరిమళాలు వెదజల్లుతూ మీ ప్రేమలు విరియని, వచ్చే సంవత్సరం నుండి ఎలాగూ పిందెలు కాయలు తప్పవుగా అంది కవిత కొంటెగా. అసలు నువ్వు మొగాడివై పుట్టవలసింది, పొరపాటున ఆడదానివైపోయావు అంది రాధ. అలాగే జరిగి ఉంటే అందమైన ఈ కుందన బొమ్మని రవికి దక్కనిచ్చేదాన్నా? ఇక నీ నోటికి తాళం వేయడం కష్టం పద, నేను కూడా వచ్చి నీ పక్కన కూర్చుంటా. డిన్నర్ పూర్తి చేసి వద్దువు కానీ, ఇంకా ఆలస్యం చేశావంటే ఆ నాయరు డైనింగ్ హాల్ తలుపులేసేస్తాడు అంటూ లేచింది రాధ. అలాగే పద, చివరగా మరో మాట, ఎవరో ఏమో అనుకుంటారని మొహమాటం పడిపోకుండా ఈ 15 రోజులు బరి తెగించి ఎంజాయ్ చేసేయి. అయితే ఈ సంవత్సరం అంతా కేవలం పూల పరిమళాలు మాత్రమే వెదజల్లాలి, పిందెలు కాయలు మాత్రం కొంతకాలం అయ్యాక. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మరీ బరి తెగించండి. మధ్యలో మీకోసం ఆదివారం ఒకటి ఉంది. ఆల్ ది బెస్ట్ అంది కవిత కొంటెగా. షటప్, ఇక నడువు. ఆ రాత్రంతా రాధకి శివరాత్రి అయ్యింది. మర్నాడు రాబోతున్న భర్త గురించి ఆలోచిస్తోంది. రవితో తొలి పరిచయ దినాలు కళ్ళల్లో మెదిలాయి. కొత్త ప్రాజెక్ట్ పని మీద రాధ, కాత్యాయిని, మురళీధర్ తమ కంపెనీ తరఫున కలకత్తా వెళ్లవలసి వచ్చింది. మురళీధర్ అత్తవారిల్లు కలకత్తాలోనే ఉంది కనుక వాళ్ళింట్లో ఉండేవాడు. రాధ, కాత్యాయిని మాత్రం అక్కడ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్లో ఉండేవారు. సాల్ట్ లేక్ ఏరియాలో ఓ 2 బెడ్రూమ్ల ఫ్లాట్ని అక్కడ కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌస్గా మలుచుకున్నారు. రాత్రి హోటల్ నుండి క్యారేజీ తీసుకుని రావడానికి ఒక బాయ్ని కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనం ఆఫీస్ క్యాంటీన్లో చేసేవారు. వాళ్ళు పనిచేసే ఆఫీసు ఇండియా ఎక్స్చేంజ్ ప్లేస్లో ఒక 7 అంతస్తుల భవనంలో 4వ ఫ్లోర్లో ఉండేది. మొదటి రోజు ఉదయం లిఫ్ట్లో తారసపడ్డాడు రవి. కొందరు నోరు తెరిచి నవ్వకపోయినా ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ ద్యోతమవుతూ ఉంటుంది. అలా ప్రసన్నమైన ముఖంతో కనిపించేవారంటే రాధకెంతో ఇష్టం. దానికి తోడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకర్షణీయమైన విగ్రహం రవిది. మొదటిరోజు అతన్ని గమనించడంతో అయిపోయింది రాధకి. 2వ రోజు రవే పలకరించాడు, మీరు తెలుగువారా అని. అవునండి, ఎలా ఊహించారు అంది రాధ. మన వాళ్ల కట్టుబొట్టు ఇట్టే పసిగట్టేయచ్చు అన్నాడు రవి. అలా లిఫ్ట్లో మొదలైన రవితో పరిచయం మరికొంత లిఫ్ట్ తీసుకొని మధ్యాహ్నం క్యాంటీన్లో కబుర్ల వరకు వెళ్ళి తర్వాత ఆదివారాలు అతనితో షికార్లకు వెళ్ళడం వరకు దారితీసింది. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతడి ఆఫీసు ఆ భవనంలోనే 5వ అంతస్తులో ఉండేది. అలా 2 వారాలు గడిచేసరికి ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికి వచ్చేశారు. పెద్దల అంగీకారంతో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. తర్వాత ఇద్దరు 2 నెలలు సెలవు పెట్టి ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు, మైసూరు చుట్టి వచ్చారు. రవి కలకత్తా నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేశాడు. 1 సంవత్సరంలో బదిలీ చేస్తామన్నారు కంపెనీ వాళ్ళు. ఈ సంవత్సర కాలం ఒక గడ్డు కాలంలో ఉంది వాళ్ళిద్దరికీ. సెలవులన్నీ వాడేసుకోవడం వలన మధ్యలో ఒకసారి కలుసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అటువంటి గడ్డు కాలంలో రవికి 2 వారాలు హైదరాబాద్ ఆఫీసు పనిపడటం ఇద్దరికీ ఎంతో సంతోషదాయకమైంది. నిజానికి హైదరాబాద్ ఆఫీసు పని రవికి కాకుండా అతడి కొలీగ్ మిత్రాకి పడింది మొదట. వాళ్ళిద్దరూ మంచి స్నేహితుడు కావడం వలన రవి పడుతున్న బాధని గమనించి తాను 1 వారం రోజులు సెలవు తీసుకొని ఆ అవకాశాన్ని రవికి కల్పించాడు మిత్ర. ఉదయం సూట్ కేసుతో రాధ ఆఫీస్ దగ్గర ఆటో దిగేసరికి హడావిడిగా ఎదురొచ్చాడు ఆఫీస్ మేనేజర్. అమ్మయ్య, ఈ వార్త మీకు చేరిందన్నమాట. రాత్రి నుండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ కుదరలేదు. మీ హాస్టల్ ఫోను పనిచేస్తున్నట్టు లేదు, మీ సెల్ నంబరు నా దగ్గర లేదు అన్నాడు. అతని మాటల్లో ఆంతర్యం అర్థం కాక విస్మయంగా చూసింది రాధ. ఏ వార్త అండి అడిగింది చివరకు. రాత్రి ఎండి గారు కలకత్తా నుండి ఫోన్ చేశారు, మిమ్మల్ని, కాత్యాయిని మేడంని ఉదయం 11 గంటల ఫ్లైట్కి కలకత్తా బయలుదేరి రమ్మని. మొన్న మనం అక్కడ చేసిన వర్క్లో ఏవో ఎర్రర్స్ వచ్చాయట, వాటిని సరిచేయాలి. తర్వాత మరో వర్క్ ఆర్డర్ వచ్చిందట, ఆ ఎస్టిమేట్లు తయారు చేయాలి, ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయాలి. 15 రోజులు అక్కడ ఉండవలసి వస్తుందట, మిమ్మల్ని ఇద్దరిని ప్రిపేర్ అయి రమ్మన్నారు. కాత్యాయిని మేడంకి రాత్రే ఫోన్ చేసి చెప్పేశాను, ఆవిడ ఇందాకే పెట్టి తీసుకుని వచ్చేశారు. ఫ్లైట్ టికెట్లు కూడా వచ్చేసాయి, ఆవిడికి ఇచ్చేశాను. మీరిద్దరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరండిక, టైం అయిపోయింది. ఆఫీస్ మేనేజర్ మాటలు విన్నాక భూమిలోకి కృంగిపోతున్నట్టు అనిపించింది రాధకు. డ్రైవర్ వచ్చి సూట్ కేసు తీసుకుని కారులో పెడుతుంటే పిచ్చి చూపులు చూస్తూ ఉండిపోయింది. తర్వాత నీరసంగా నడుస్తూ వెళ్ళి కారు ఎక్కింది కాత్యాయనితో కలిసి. ఇదండి మన కథ. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
తలపుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో మనపై నిలిచే
ఎందుకు నిలిచే
పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే
ఏమని పిలిచే
వీడని జంటగా రమ్మని వసివాడని పూలై పొమ్మని పుల దారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో తాకే జ్వాలలు ఏవో
ఏమో ఏవో
వేడిగా సోకే వెన్నెలలేవో
ఏమో ఏవో
చిన్నది విసిరే చూపులు చెలి చిలికిన ముసి ముసి నవ్వులు కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం, నమస్కారం. ఇప్పుడు నేను మురుకులు ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. కావలసిన పదార్థాలు బియ్యం 1/2 కేజీ, ముందుగా నీళ్లల్లో నానబెట్టి ఉదయమే మరలో పిండిని మెత్తగా పట్టించుకోవాలి. వాము 1/2 స్పూను, నువ్వులు 1/2 స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 50 గ్రాములు, కారం 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, ఇంగువ కొద్దిగా, నూనె 350 గ్రాములు. తయారు చేసుకునే విధానం. ఒక బేసిన్లో 1/2 కిలో బియ్యపిండి, వెన్న, వాము, కారము, నువ్వులు, మిరియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుని చక్రాలు వేసే విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే చక్రాల గిద్దెలో పిండిని పెట్టుకుని చిన్న చిన్న మురుకుల్లాగా 5-6 చప్పున వేసుకుని బంగారు రంగులో వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారగానే బాక్స్లో భద్రపరచుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మురుకులు మధ్యాహ్నం అల్పాహారానికి సిద్ధం. ఈ మురుకులు 15 రోజులు నిల్వ ఉంటాయి. మరి ప్రయత్నిస్తారు కదూ? మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్న కథ శుభ సంకల్పం. అడుగంటిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలను, వేదాలను ముందు తరానికి అందించడానికి రచయిత సూచించిన విధానం చాలా ఆచరణీయం. మరి కథలోకి వెళదామా? జమీందారు గారు మరణించడంతో అమెరికా విడిచిపెట్టి సతీ సమేతంగా తరలి వచ్చేశారు చిన్న జమీందారు తన స్వస్థలానికి. తండ్రి గారి దశావహము పూర్తిగాగానే దివాణం రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవనం ఆకారం చెడిపోకుండా మరమ్మత్తులు చేపట్టారు. విద్యుత్ దీపాలు, రకరకాల పూల చెట్లతో దివాణాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. విమానాల్లాంటి కొత్త కార్లు 2 దివాణంలో చేరాయి. ఒకటి జమీందారు గారికి, మరొకటి ఆయన శ్రీమతికి. తాతల నాటి ఆస్తి ఆదాయం 2 తరాల వరకు కూర్చుని ఖర్చు చేసినా తరగనిది. దానికి తోడు అదనంగా అమెరికాలో సంపాదించినది ఉంది. అయితే ఆస్తిని ఆదాయాన్ని సన్మార్గంలో వెచ్చించాలన్నదే ఆయన సంకల్పం. స్వల్పకాలంలోనే ఆస్తిపాస్తుల మీద అవగాహన ఏర్పడింది. గ్రామ స్థితిగతులను ఆకళింపు చేసుకున్నారు. తండ్రి గారి పుణ్యతిథి సమీపించేసరికి దివాణమంతా కొత్త శోభ సంతరించుకుంది. గ్రామ పెద్దలందరితో సఖ్యత పంచుకున్నారు. అమెరికాలో పెద్ద హోదాతో కూడిన ఉద్యోగంలో ఉన్న ఆయన ఎంతటి సౌమ్యులో, మన సంప్రదాయం పట్ల వారికెంత మక్కువో కొద్ది కాలంలోనే గుర్తించారు గ్రామస్తులంతా. దివాణంతో పాటు గ్రామానికి కూడా మెరుగులు దిద్దించారు జమీందారు గారు. శిథిలావస్థలో ఉన్న బడికి తండ్రి గారి పేరున నూతన భవనం నిర్మించారు. 2 బావులు తవ్వించి తల్లిగారి పేరున కొళాయిలు పెట్టించారు. చక్కటి సిమెంట్ రోడ్డు వేయించారు. ఆ గ్రామమే కాదు, పరిసర గ్రామవాసులు కూడా చిన్న జమీందారు గారి ఔదార్యానికి జేజేలు పలుకుతున్నారు. చిన్న జమీందారు గారి రాకతో గ్రామం ఎంతో వైభవం సంతరించుకున్న వేణుగోపాలస్వామి ఆలయం మాత్రం శిథిలావస్థలోనే ఊగిసలాడుతోంది. అంతేకాదు, గత కొన్ని మాసాలుగా దేవాలయ నిర్వహణకు నెల నెల దివాణం నుండి వచ్చే భృతి కూడా నిలిపివేయబడింది. దైనందిన పూజలలో పళ్ళెంలో వచ్చిన ద్రవ్యమే ఆలయ అర్చకులు గోపాలాచార్యుల దినభత్యంగా మారింది. దైనందిన పూజలు అర్చనలు కూడా అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఆచార్యుల వారికి రోజులు గడవటం దుర్భరమవుతోంది. తన గోడు జమీందారు గారికి వినిపించాలని 2 పర్యాయాలు దివాణం తలుపు తట్టారు.
భూతపతి కోసం వెళ్తే భృంగిరిటి ఎదురైనట్లు దివాణం గుమాస్తా గున్నాదం ఎదురుపడ్డాడు. కానీ జమీందారు గారి దర్శనం లభించలేదు రెండుసార్లు. 2 నెలలు గడిచేసరికి ముంజేతి బంగారు కడియం బజారు కాక తప్పలేదు. ఆ రోజు సాయంత్రం గుడి తలుపులు మూసేయబోతున్న సమయంలో దివాణా గుమాస్తా గుడిలోనికి ప్రవేశించాడు. ఆడబోయిన తీర్థం ఎదురొచ్చినట్లయింది ఆచార్యుల వారికి. నమస్కారం గురునాథం గారు, గుడి మూసాక మీ వద్దకే రావాలనుకుంటున్నాను. నా అంతరంగం తెలుసుకొని ఆ వేణుగోపాలుడే మిమ్మల్ని పంపినట్టున్నాడు అన్నారు. తీర్థం పుచ్చుకున్నాక రండి, అలా మండపం మీద కూర్చుందాం అన్నాడు గురునాథం. అతడిచ్చిన దక్షిణ తీసుకొని పళ్ళ్యాన్ని స్వామి పాదాల వద్ద ఉంచి గురునాథాన్ని అనుసరించారు ఆచార్యులు. మీ బాధలన్నీ ఆయన చెవిలో వేశాను, పిల్ల పెళ్లికెదిగి ఉన్నదని కూడా ఎరుకపరిచాను అన్నాడు గురునాథం. అయ్యవారేమన్నారేమిటి? కుతూహలంగా అడిగాడు ఆచార్యుల వారు ఆయనకెదురుగా కూర్చుంటూ. ఆయనకి సరైన సమయంలో సరైన సహాయం చేద్దాం అన్నారు నా మాటలు మధ్యలోనే త్రుంచేస్తూ. పరిస్థితి దినదిన గండంగా ఉంటే ఇంకా సరైన సమయం వచ్చేదెప్పుడు? నిట్టూర్చారు ఆచార్యులు. నేను ఇదివరకే చెప్పాను మీకు ఆచార్యులు గారు, మీరు వేద పండితులు, 10 మంది బ్రాహ్మణ పిల్లలకు వేదం చెప్తే వారిచ్చో తృణమో పణమో చన్నీళ్లకు వేణీళ్లలా అయ్యేను మీకు. రేపు మన గ్రామంలోనూ పరిసర గ్రామాల్లోనూ నిత్య నైమిత్య కర్మలు చేయడానికి మీ అనుచర గణం కూడా ఏర్పడేను. మన ప్రాంతంలో ఒక్క పనస అయినా తప్పులు లేకుండా చెప్పే బాపడున్నాడా? ఏ కర్మ చేయవలసి వచ్చినా 15 కోసులు పోవాల్సిందే కదా అన్నాడు గురునాథం. ఇప్పుడు వేదం చెప్పే ఓపిక ఎక్కడుంది నాకు గురునాథం గారు? స్వామి సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మా కుటుంబ భారం అంతా ఆ స్వామిపైనే పెట్టేశాను. నీట ముంచినా పాల ముంచినా ఆయనదే భారం. దీర్ఘంగా నిట్టూర్చారు ఆచార్యులు. మరోసారి ఆలోచించండి అంటూ లేచాడు గురునాథం. అమెరికాలో ఉన్న మన పురాణాలు వేదాల పట్ల మంచి అవగాహన కలవారని విన్నాను. మరి జమీందారు గారు వేణుగోపాల సేవకునిపై సీతకన్ను ఎందుకు వేశారో? ఆచార్యులు నిట్టూర్చారు. వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి వచ్చి, చెప్పడం మరిచాను, రేపు జమీందారు గారి పుణ్యతిథి, దివాణంలో సంతర్పణ ఉంది, తదనంతరం ఓ మహానుభావుని సత్కరించి 100,000 రూపాయల ఉపాహారం కూడా ఇస్తారుట. ఆ మహానుభావురి పేరు మాత్రం గోప్యంగా ఉంచారు. అష్టాదశ పురాణాలు చతుర్వేదాలు పుక్కిట పట్టిన మీరే ఆ మహానుభావుడు ఎందుకు కాకూడదు? వంటలు వడ్డనలు శుచి శుభ్రతతో జరుగుతాయి, మీరు తప్పకుండా రండి అన్నాడు గురునాథం. ఆచార్యుల వదనంలో ఆశారేఖలు పొడిచూపాయి. జమీందారు గారి పుణ్యతిథి నాటి నిండు సభలో గ్రామ ప్రజలతో పాటు ఆచార్యుల వారిని కూడా ఆశ్చర్యపరుస్తూ చిన్న జమీందారు గారు జగన్నాథం మాస్టార్ని సన్మానించి 100,000 రూపాయలు ఉపహారం ఇస్తూ చెప్పిన మాటలు ఆచార్యులను తొలుత నిరుత్సాహపరిచిన ఉపన్యాసం ముగింపు వచ్చేసరికి ఆచార్యుల మదిలో తీవ్రమైన అలజడి చెలరేగింది. తత్ఫలితమే 4 దినాలంతరం ఆలయ మండపం వేదపాఠశాలగా రూపుదిద్దుకుంది. ఆ రోజు వ్యాస పూర్ణిమ, వేద విభాగ విద్యా సముల్లాసుని జన్మదినం. ఆలయ ప్రాంగణంలో ఆచార్యులను ఘనంగా సన్మానించారు జమీందారు గారు. ఆ పిమ్మట గంభీర గంగా ప్రవాహమే అయింది ఆయన ప్రసంగం. ఇంతటి వృద్ధాప్యంలో కూడా ప్రతిఫలం ఆశించకుండా విద్యాదానం చేస్తూ ఎందరో చిన్నారులను ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దుతున్న జగన్నాథం మాస్టార్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మేము ఆనాడు ఆకాంక్షించాం. మాస్టారి స్ఫూర్తి ఆచార్యులకు మూర్తివంతమైంది. ఈ ఆలయ ప్రాంగణంలో చక్కటి వేద పాఠశాల వెలసింది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనేది ఆర్యోక్తి. బహురూపాలలో మనచే పూజలందుకుంటున్న పరమాత్మ ఒక్కడే అనున్నది ఆర్యుల అభిప్రాయం. అయితే యోగులు సిద్ధులు మాత్రమే సర్వవ్యాప్తి అయిన ఆ పరమాత్మను దర్శించగలరు. సామాన్యులకు ఏదో రూపంలో భగవంతుని ఉనికి తెలియజేసేవి మహాత్ముల ప్రవచనాలు, పురాణాతిహాసాలు, దేవాలయాలు మాత్రమే. దేవాలయం అంటే గాలిగోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, గర్భగుడి ఇత్యాది కట్టడాలు కాదు. మానవాతీత శక్తి ఒకటి ఉందని, అది మనం చేసే మంచి చెడులను గమనిస్తూ ఉంటుందని, సామాన్య మానవులలో పాపభీతి భక్తిని పెంపొందిస్తూ వారిని పాపకర్మలకు విముఖుల్ని చేసే పవిత్ర ప్రాంగణాలు దేవాలయాలు. మానవునికి మంచిని చేకూర్చి పెట్టే ఈ ఆలయాలు విలసిల్లాలంటే శాస్త్ర విధిహితములైన ధూపదీప నైవేద్యాలతో అర్చనలు జరగాలి. ఈ పూజా విధానం ఈ తరం వారితో అంతమయ్యే ప్రమాదం సంభవించకూడదు. భావి తరాల వారికి కూడా సంక్రమింపజేయాలి. ఆగమ గ్రంథాల అధ్యయనం, వేద పఠనం, వేద సారాన్ని అర్థం చేసుకోవడం భావితరాల వారికి కూడా అవసరం. కొన్ని వేల సంవత్సరాల కాలం నుండి కాపాడుకుంటూ వస్తున్న మన వేద సంపద ఈ తరంతో అంతరించిపోకూడదు. మన తర్వాత తరం వారికి దానిని సంక్రమింపచేసే బాధ్యత మనపై ఉన్నది. మన ప్రాంతంలో ఆచార్యులను మించిన వేద పండితులు లేరు. అయితే వారిలోని పాండిత్యం నిద్రాణమై నిలిచిపోకూడదు. అది మరింత తేజోవంతమైన తరువాత తరం వారికి సంక్రమించాలి. అన్నీ తెలిసిన ఆయన మాత్రం తాను జీవించేది తన కోసం, తన వారి కోసం మాత్రమేనన్న స్వార్థంతో జీవిస్తున్నారు. భగవంతునిపై భారం వేసి నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదైనా కార్యం ఒకరిని బాధించో భయపెట్టో చేయించలేం. అతడు ఆ కార్యం చేపట్టేలా పరిస్థితులను కల్పిస్తే ఆ కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆచార్యులు ఈ విద్యాబోధనకు సుముఖంగా లేరని, వేరే ప్రాంతం నుండి వేద పండితుణ్ణి తెచ్చి వేద విద్య తరగతులు నిర్వహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కొందరు పెద్దలు మాకు సూచించారు. మన గ్రామంలోనే ఓ ఉద్దండ పండితుడు విరాజిల్లుతుండగా వేరే పండితుణ్ణి నియుక్తిపరచడం అవివేకమని తలచి ఆచార్యులకు కించిత్ మనఃక్లేశం కలిగించవలసి వచ్చింది. వారు పెద్ద మనసుతో మమ్మల్ని మన్నిస్తారనే అనుకుంటున్నాను. సావర్ణుని మనవులో ఇంద్ర పదవిని ప్రసాదించడానికే కదా బలిచక్రవర్తి సమస్తము వామనుడిగా వచ్చి శ్రీహరి హరించవలసి వచ్చింది. ఆలయానికి సమకూర్చబడే భృతి నిలుపుదల కేవలం తాత్కాలికం. ఆలయంలో పూజలు ఉత్సవాలు యథాప్రకారం కాదు, ద్విగుణీకృత రీతిలో కొనసాగుతాయి. ఇక నుండి ఆలయానికి కొత్త వైభవం చేకూర్చుదాం. ఆచార్యుల వారు ఈ దిశలో కార్యోన్ముఖులవ్వాలి. వారి గృహ బాధ్యతలు మాకు విదితమే. ఆ ఖర్చులను ఇక నుండి దివాణమే భరిస్తుంది. వారు దిగులు చెందనవసరం లేదు. జమీందారు గారు తమ సుదీర్ఘ ఉపన్యాసం ముగించి ఆచార్యులను గమనించారు. ఆలయ ప్రాంగణమంతా ప్రజల కరతాళ ధ్వనులతో కంపించింది. సావధానం అంటున్నట్లుగా అభయహస్త ముద్రతో సంజ్ఞ చేసి తన ఆసనాన్ని వీడి నెమ్మదిగా ఆచార్యులను సమీపించి ఆయన పాదాలను స్పృశించారు. అశ్రునయనాలతో జమీందారు గారిని లేవదీసి అక్కున చేర్చుకున్నారు ఆచార్యులు. ఇన్నాళ్ళు నైరాశ్యంలో జీవించాను. ఆ వేణుగోపాలుడే బాబుగారి రూపంలో వచ్చి నా కర్తవ్యం గుర్తు చేశాడు. ఆయన సత్సంకల్పాన్ని సాకారం చేయడానికి చివర శ్వాస విడిచే వరకు కృషి చేస్తాను. ఆయన చిరకీర్తితో చిరంజీవిగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు. గర్భగుడిలో గంటలు మ్రోగాయి. బాగుందండి కదా? ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గల బయలేతలేత చిగులు చిగురించెను నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ నిన్ను నేను చూసే వేళ నన్ను నీవు చూడవేళ నేను పైకి చూడగానే నీవు నన్ను చూతువేళ తెలిసిపోయే నీలో ఏదో బలపు తొంగి చూసెను కన్నులు పలుకరించెను పెదవులు పులకించెను బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను Thank you.
పలక నవ్వు దాచుకోకు, జిలుగు బయట జారనీకు. మొలక నవ్వు దాచుకోకు, జిలుగు బయట జారనీకు. కురులు చాటు చేసుకోకు, తెరలు లేవు నీకు నాకు. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కనులు పలుకరించెను, పెదవులు పులకించెను. బుగ్గలపై లేత లేత సింగులు చిగురించెను. అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం, ఓహో అందమైన ఈ జలపాతం ఆలపించే తీయని గీతం. కనిపించని నీ హృదయంలో వినిపించెను నా సంగీతం. తెలిసిపోయే నీలో ఏదో వలపు తొంగి చూసెను, కన్నులు పలుకరించెను, పెదవులు పులకించెను. బుగ్గలపై లేత లేత సిగ్గులు చిగురించెను.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ. రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను, అంటే నందనాచార్య, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలవారం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. కణాదుడు ప్రపంచంలో ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయమని 2800 సంవత్సరాల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్రవేత్త కణాదుడు. ఇతని తర్వాతే డెమోక్రటీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కణ సముదాయమని, అంతకంటే చిన్న కణాలుగా విభజించడం కుదరదని చెప్పాడు. అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్, అండ్ యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ ని అణువులు అని కూడా అంటారన్నమాట. గ్రీకులో అటోమాస్ అంటే విభజించడానికి వీలు కానిది అని అర్థం. కణాదుడికి ఔలూక్య, కాశ్యప అన్న పేర్లు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో పభోసా ప్రాంతంలోని ప్రభాసాలో కణాదుడు జీవించాడు. ఈయనది పావురం జీవితం అన్నారు కొందరు. అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకుని తిని బతికాడని అర్థం. చిన్న చిన్న రేణువులు అంటే కణాలు అంటే ఆయనకి చాలా ప్రీతి. అందుకే వీటి మీద ఆధారపడే ఆయన జీవించాడు కనుక కణాదుడు అనిపించుకున్నాడు. ఈయనకి కణ, కణభుక్కర్ అంటే కణాలను తినేవాడని, కణభక్ష అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఈయన సోమశర్మకు శిష్యుడు. కఠోపనిషత్తులో ప్రపంచ పరిణామానికి జడ పదార్థమే కారణమని ఉంది. దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారంగా తీసుకుని మన వాళ్లు వేరే మార్గంలో పయనించారు. కపిల కణాదుల భౌతిక సిద్ధాంతం, తర్వాత బౌద్ధం వచ్చింది. తర్వాత జైన మతం హేతువాదంతో వృద్ధి చెందింది. బౌద్ధ జైన శాస్త్రవేత్తలు కణాద కపిలులనే ఆధారంగా తీసుకున్నారు. డెమోక్రటీస్కు ముందే కణాదుడు జన్మించాడని వైశేషిక దర్శనంలోని అన్విక విశిష్టతలో ఉంది. వైశేషికంలో ఉన్న ఆధునిక శాస్త్రవేత్తే ఔలక్యుడు. ఈనాడు మనం చెప్పే శాస్త్రవేత్త, పరిశోధకుడు అనే పేర్లు చక్కగా ఆయనకే సరిపోతాయి. ఆయనే కణాదుడు. డెమోక్రటీస్కు 400 ఏళ్ల క్రితమే కణాదుడు పుట్టాడు. ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం నూతన అధ్యాయానికి దారితీసింది. అణుభక్షకుడు అని కణాదుడు పేరు పొందాడు. అణుస్ అన్న సంస్కృత పదమే యాటమ్ అయింది ఇంగ్లీష్లో. సూదులను అయస్కాంతం ఆకర్షించడం, మొక్కలలో జలప్రసరణ జరగడం, ఈథర్ లేక అయస్కాంతంలో అణువుల ప్రసారం, ఇలా అన్ని రకాల వేడికి సూర్యుడు అగ్ని కారణమని వారు చెప్పారు. భూమి అణువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనాన్ని కొనసాగించడం. అణు విచ్ఛేదం ద్వారా విశ్వ ప్రళయం, ఉష్ణం, కాంతికిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించడం వల్లనే కణాలు అనూహ్య వేగంతో అన్ని వైపులకు దూసుకుపోతాయి. దీన్నే విశ్వకిరణ సిద్ధాంతం అంటారు. దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటికి కణాదుడు స్పష్టంగా చెప్పాడు. ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణమవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో అటమ్స్ కంబైన్ టు ఫార్మ్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం. ఈ కలయిక రెండు రకాలుగా జరుగుతుంది. అణువుల్లో అంతర్భాగంగా ఉన్న సహజ భౌతిక శక్తినే బహిర్గతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు. ప్రపంచ సృష్టికి అణువులే కారణం. అణువులు గుండ్రంగా ఉంటాయి. అణువులు ఒకదాని నుండి ఒకటి వేరైనప్పుడు కానీ, కదలిక లేనప్పుడు కానీ ఏ పని జరగదు అన్నాడు కణాదుడు. అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణమవుతాయి. కణాలు ఏర్పడడానికి అందులోని అణువులే కారణం. అణువులు ఎప్పుడూ చేతనాస్థితిలో ఉంటాయని కణాదుడు ఊహించలేకపోయాడు. డెమోక్రటీస్ సిద్ధాంతాల కంటే కణాద సిద్ధాంతాలు భౌతికవాదాన్ని బాగా బలపరుస్తాయి. పరిమితి గల పదార్థం అనంత కోటి వస్తువులకు పదార్థం కాజాలదు అన్న వైశేషికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్థ అణువు అని నిర్ధారించింది. సూర్యకారణ సంబంధం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించిన వాడు కణాదుడే, వైశేషిక సూత్ర రచయిత. ఇది 10 గ్రంథాల సంపుటి. ప్రతి గ్రంథంలో 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో కనీసం 370 సూత్రాలుంటాయి. పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని, వాటిని మళ్లీ విభజించిన ఆ తర్వాత విభజించడం సాధ్యం కాదని కణాదుడు చెప్పాడు. అంటే ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆ సూత్రాన్ని ఆయన 2800 సంవత్సరాల క్రితమే చెప్పాడనమాట. కణాద సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం 6 స్థితుల్లో ఉంటుంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ స్థితులు కణాదుడు ప్రతిపాదించాడు. కానీ ఇప్పుడు మనం మ్యాటర్ ఈజ్ ఇన్ 4 స్టేట్స్ అని చెప్పుకుంటున్నాం. సాలిడ్, లిక్విడ్, గ్యాషువస్ స్టేట్ అండ్ ద 4th వన్ ఇస్ ప్లాస్మా స్టేట్. కానీ కణాదుడు 6 స్థితులు ఉంటాయని చెప్పాడు. అంటే ఇంకా 2 స్థితుల్ని మనం కనుగొనవలసి ఉందన్నమాట. పదార్థాలు 9 అస్తిత్వాలను కలిగి ఉంటాయి. భూమిజాలం, అగ్ని, తేజ, వాయు, ఈథర్, కాలం, అంతరిక్షం, మనసు, ఆత్మ, ఇవన్నీ కణాదుడు ప్రతిపాదించాడు. కణాదుడు నిరీశ్వరవాది. చనిపోయే ముందైనా దేవుణ్ణి ప్రార్థించమని శిష్యులు కోరితే పీలవహ అని అన్నాడట. అంటే పరమాణువు, పరమాణువు అని. ఇలా పరమాణు తపస్సు చేస్తూ లోకానికి అణువుల గురించి విజ్ఞానాన్ని అందించాడు కణాదుడు. ఈయన భావనలో మనస్సు, ఆత్మ రెండూ కూడా ద్రవ్యాలే. ప్రతి ద్రవ్యం కూడా అణురూపంలోనే ఉంటుంది. స్పేస్ అండ్ టైమ్, అంటే కాలము, శూన్యము రెండూ కూడా ద్రవ్యాలేనని ఐన్స్టీన్ కాలానికంటే ముందే కణాద మహర్షి చెప్పాడు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త మన భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా?
ఇప్పుడు మనం వినబోయే కథ చిన్ని చిన్ని ఆశ. మనిషికి సహజమైన ఆశ నిరాశలు ఎంత చక్కగా వివరించారో రచయిత ఈ కథలో మనకు తెలుస్తుంది. మరి కథలోకి వెళ్దామా? ఆ రోజు సాయంత్రం కొడుకు చెప్పిన వార్త విని పులకించిపోయింది శాంతమ్మ. ఎన్నాళ్ళో తన మనసులో తిష్ట వేసుకుని కూర్చున్న కోరిక తీరబోతోంది. చిగురాశగా మొదట్లో జనించి క్రమక్రమంగా బలమైన కోరికగా రూపుదిద్దుకొని తర్వాత తర్వాత పెచ్చు పెరిగి తన సుదీర్ఘ జీవనయానంలో మనసంతా ఆక్రమించుకొని ఎలాగైనా సాధించి తీరాలనే బలమైన నిశ్చయాన్ని జోడు చేసుకొని నిత్యము మదన పెట్టే కోరిక తీరేందుకు అంకురార్పణ జరిగింది. చిన్నపిల్లలా గంతులయ్యాలని మనసు ఆరాట పెడుతోంది. కొడుకిచ్చిన రసీదు అందుకుంటుండగా ఆమె చేతులు వణికాయి. అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. మౌనంగా తన గదిలోకెళ్ళి మంచం మీద వాలిపోయింది. దిండు కింద రసీదు భద్రపరచుదామనుకొని దిండు ఎత్తేసరికి చిన్ననాటి స్నేహితురాలు కౌశల్య దగ్గర నుండి కొద్ది రోజుల క్రితమే వచ్చిన పోస్ట్ కార్డు చేతికి తగిలింది. మరోసారి ఆ కార్డు చదువుకొని రసీదుతో పాటు కార్డును కూడా దిండు కింద భద్రపరిచి సీలింగ్ వైపు చూస్తూ కళ్ళు మూసుకుంది. సినిమా రీళ్లలా గతం స్మృతి పథంలో మెదిలింది. కలవారి అమ్మాయి కౌశల్య హై స్కూల్ చదువు వరకు శాంత కౌశల్య కలిసే చదివారు. మంచి శరీర ఛాయ, కోలముఖం, పొందికైన అవయవ సౌష్ఠవంతో చూపురులను ఆకట్టుకునే విగ్రహం కౌశల్యది. దానికి తోడు ఎప్పుడూ ఖరీదైన దుస్తులతో ఉండడం వలన ఎంతో ఆకర్షణీయంగా కనిపించేది. అందుకు అసూయపడేది కాదు శాంత. కానీ తన పేదరికాన్ని ఏదో మిషతో ఎత్తి చూపెట్టడానికే ఎప్పుడూ ప్రయత్నించే కౌశల్యంటే ఒక విధమైన నిరసన భావం ఉండేది శాంతకు. అయితే సన్నిహితుల కంటే శత్రువులదే పదే పదే తలుచుకునే తత్వం హిరణ్యకశిపుని కాలం నుండి వస్తున్నదే. శాంత ఎప్పుడూ కౌశల్యనే తలుచుకునేది. కౌశల్య వేసుకునే దుస్తులను, ఆభరణాలను పరికించి చూస్తూ ఉండేది. ఎప్పుడూ చిన్నతనం నుండి పల్లె వాతావరణానికే పరిమితమైపోయిన ఆ అమ్మాయి దృష్టిలో కౌశల్య ఒక అందమైన రాజకుమారి. ఒక్కరోజు కౌశల్య క్లాస్కి రాకపోయేసరికి ఏదో పోగొట్టుకున్న భావన కలిగేది ఆమెలో. ఆ ఊళ్ళో కాలేజీ లేకపోవడం వల్ల హై స్కూల్ చదువులయ్యాక కొన్నాళ్లకి ఇద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. వారి వారి తాహతుకు సగ్గ సంబంధాలే కుదిరాయి. శాంత కంటే కొన్ని నెలల ముందు జరిగింది కౌశల్య పెళ్లి. కౌశల్య తన పెళ్లికి చేయించిన నగలు ప్రత్యేకంగా ప్రదర్శించింది పెళ్లికి వచ్చిన శాంత ఎదుట. రకరకాల నెక్లెస్లు, గొలుసులు, రవ్వల గాజులు, వడ్డాణము, వంకీలు, ఇలా ఎన్నో రకాల ఆభరణాలను కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూసింది శాంత. అన్ని ఆభరణాలలోనూ ఆ పల్లె పడుచుని అమితంగా ఆకర్షించింది ఓ నాలుగు పేటల చంద్రహారం. ఆ చంద్రహారం పట్ల మక్కువతో కౌశల్య దీన్నోసారి వేసుకోనా అంది అమాయకంగా. కస్సుమంది కౌశల్య. సర్లే, ఇది కొత్త నగ, నీతో ప్రారంభోత్సవమా తల్లి అంటూ శాంత చేతుల్లోంచి లాక్కుంది కౌశల్య. చిన్నపుచ్చుకొని తలదించుకుంది శాంత. ఇతర ఆభరణాలేవి వద్దు, కానీ ఇటువంటి చంద్రహారం ఒకటి తన పెళ్లికి చేయిస్తే బాగుండు, ఇంటికి తిరిగి వస్తూ అనుకుంది. కానీ అలా జరగలేదు. ఒంటిపేట గొలుసుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆనాటి నుండి పరిస్థితులతో రాజీపడటం అలవాటు చేసుకుంది. సంసార జీవితంలో పడిన తర్వాత వరుస కాన్పులతో ఇద్దరు అమ్మాయిలు, ఆ తర్వాత అబ్బాయి, వాళ్ళ చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ఈ ఒడిదుడుకులన్నిటినీ భర్త చాలీ చాలిన జీతంతో నెట్టుకు రావాల్సి వచ్చింది. ఈ సమస్యలలో ఇక చిన్ననాటి కోరిక గూర్చి ఆలోచించే తీరిక లేకపోయింది. పెళ్ళైన కొత్తలో పుట్టింటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు కౌశల్య తారసపడేది. శాంతను ఊరించడానికి ఆమె కనిపించేటట్టుగా బాహాటంగా ఆ చంద్రహారాన్ని మెడలో వేసుకునేది. అంతేకాదు, ఓ కార్తీక పౌర్ణమి నాడు చెరువులో దీపాలు విడిచిపెట్టడానికి అందరూ కలుసుకున్నప్పుడు, ఏమే శాంత, చంద్రహారం చేయించుకుంటానన్నావుగా, ఇంకా చేయించలేదా మీ ఆయన అని ఎగతాళి చేసింది. మౌనంగా ఉండిపోయింది శాంత. అలా కౌశల్య ఎదురు పడినప్పుడల్లా మనసు పొరల్లో ఏమూలనో మరుగున పడి ఉన్న కోరిక మళ్ళా తలెత్తేది. ఈ జీవితానికి ఇంకా అది తీరని కోరికే అనుకొని సమాధాన పడిపోయింది కొన్నాళ్లకు. దూర ప్రాంతానికి భర్త బదిలీ అయిపోవడంతో కౌశల్య పుట్టింటికి రావడం మానుకుంది. ఇక కౌశల్యను చూడటం తటస్థించలేదు శాంతకు. అదృష్టం బాగుండి అబ్బాయి మంచి చదువు చదువుకొని పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు. అయితే ఏదో విధంగా దురదృష్టం కూడా వెన్నంటే ఉంటోంది శాంతకు. అబ్బాయి అంది వచ్చేసరికి ఐదో తనం అడుగంటింది. కానీ అనుకూలవతి అయిన కోడలి సపర్యలతో, మనవడి చిలిపి చేష్టలతో హాయిగా గడిచిపోతోంది జీవితం. ఈ పరిస్థితుల్లో వచ్చింది హఠాత్తుగా చిన్ననాటి స్నేహితురాలు కౌసల్య దగ్గర నుండి ఉత్తరం. ఒక వారం రోజుల్లోనే వస్తున్నాననే వార్తతో ఆనందంతో మనసూగిపోయింది. ఏనాటి కౌసల్య, ఎన్నాళ్ళో అయిపోయింది ఆమెను చూసి. ఆమె పట్ల ఎంతటి నిరసటి భావం ఉన్నా ఆమెలో తన నాకట్టుకునే శక్తి ఏదో ఉండేది. ఆనాటి నేస్తం మరో 4 రోజుల్లో రాబోతోంది. అలనాటి కోరికకు కప్పిన నివురు మళ్ళా తొలగసాగింది. ఆలోచనలతో తలమునకలవుతోంది శాంత. ఈనాడు తనకేం కావలసినా అమర్చిపెట్టే కొడుకు కోడలు ఉన్నారు. కానీ ఈ వయసులో తనకు ఫలానా వస్తువు కావాలని చెప్పడానికి మొహమాటం ఒకవైపు, కౌసల్య వచ్చేసరికి దాన్ని మెళ్ళలో అలంకరించుకొని గర్వంగా చూపించాలనే తలంపు మరోవైపు ఒక రోజంతా సతమతమైంది శాంత. చివరకు చిన్ననాటి కోరికదే గెలుపైంది. సందేహిస్తూనే కోడలతో చెప్పింది. చిన్నగా నవ్వింది కోడలు. ఈ రోజుల్లో ఎవరు వేసుకోరత్తయ్య అటువంటి ఆభరణాలు అంది. నిరాశతో కలత చెందింది మనసు కోడలి సమాధానం విని. సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది తొందరపడి తన పిచ్చి కోరిక వెలిబుచ్చినందుకు. లోపల కుమిలిపోయింది. ఏం చెప్పినా అమర్చి పెడుతుంది కోడలు అనే తన అంచనా తలక్రిందులైనందుకు బాధపడింది. సుమారు 50,000 ఖరీదు చేసే ఆభరణం ఓ అగ్గిపెట్టి కొని తెమ్మన్నంత కాకతాళీయంగా చెప్పేసింది తను. అంత స్వల్ప వ్యవధిలో అంత సొమ్ము సర్దుబాటు కావద్దు. తన ఆదుర్ద తనది, సాధ్యాసాధ్యాలు ఆలోచించలేకపోయింది. అత్తగారు నిరుత్సాహపడటం గ్రహించింది కోడలు. మీరంతగా ఇష్టపడుతున్నారు కనుక మీ అబ్బాయి రాగానే చెప్తాను. దిగులు పడకండి. 4 రోజుల్లో మీరు కోరుకున్న ఆభరణం మీ చేతుల్లో ఉంచే పూచి నాది అని అభయమిచ్చింది. ఒక్కసారిగా గుండె బరువు తగ్గింది శాంతకి. కొన్ని క్షణాలు ఎంతగానో మొదట పడిపోయిన మనసుకి కోడలి మాటలు ఊరట కలిగించాయి. ఈ జీవితానికి భాగ్యం చాలు భగవంతుడా. చెమ్మగిల్లిన కళ్ళని కోడలి కనిపించకుండా చీర కొంగుతో ఒత్తుకుంటూ అనుకుంది. ఆ మన్నాడే అబ్బాయి ఆ నగ కోసం ఆర్డర్ పురమాయించి డబ్బు కట్టేసి రసీదు చేతిలో పెట్టాడు. 4 రోజుల్లో నీ చంద్రహారం ఇచ్చేస్తానన్నాడమ్మా అని కొడుకు చెప్తుంటే అప్పుడే ఆ చంద్రహారం మెడలో వేసుకుంటున్నట్టే సంబరపడిపోయింది. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు. అనుకున్న సమయానికి చంద్రహారం అందలేదు శాంతకి. మరో 2 రోజులు వాయిదా వేశాడు షాపువాడు. కౌసల్య వచ్చేసరికి తన మెడలో చంద్రహారాన్ని అలంకరించుకోలేకపోతున్నందుకు కాస్త నిరుత్సాహపడిన ఆమె ఉండగానే ఆ ఆభరణం తన చేతికి అందబోతోంది కదా అని సరిపెట్టుకుంది. తర్వాత అనుకున్న రోజుకే వచ్చింది కౌసల్య. ఆమెను చూసి చూడగానే నెవ్వెరపోయింది శాంత. ఈమె తన నేస్తం కౌసల్య కాదు. ఖరీదైన దుస్తుల్లో మిలమిలా మెరిసిపోయే కౌసల్య ఎక్కడ? సాదా నూలు చీరలో ముడుతులు పడిన ముఖంతో వెలబెలపోతున్న ఈమెక్కడ? ఎప్పుడూ చలాకీగా దర్పం మూర్తిభవించిన ఆ కళ్ళకి, నిస్తేజంగా పాలిపోయిన ఈ కళ్ళకి పోలికెక్కడ? తన కౌసల్యను చూసి పట్టుమని 10 ఏళ్ళైనా కాలేదు. ఈ 10 ఏళ్ల కాలం ఆమెలో ఇంత మార్పు తెస్తుందా? అసంభవం. నమ్మశక్యం కావడం లేదు. కానీ ఎట్ట ఎదుట నేనే కౌసల్యనంటూ నిలబడిన వ్యక్తిని కాదనడం ఎలా? ఏమిటి ఘోరం? ఆక్రోశిస్తున్న మనసుని అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తూ కౌసల్య అంటూ ఎదురెళ్ళింది శాంత. ఎన్ని యుగాల నుండో ఆప్యాయతతో నిండిన ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆమెను వాటేసుకుంది కౌసల్య. ఏమిటే ఇలా అయిపోయావు అంది శాంత ఆమె తలను తన గుండెలకు హత్తుకుంటూ. తర్వాత కౌసల్య చెప్పిన మాటలు విన్న శాంతకి నిలువున భూమిలోకి కృంగిపోతున్నట్టు అనిపించింది. ఆమెకు క్యాన్సర్. నెలల్లోంచి రోజుల్లో పడింది ఆమె బ్రతుకు. భర్త చనిపోయి చాలా కాలమైంది. అప్రయోజకుడైన కొడుకు ఆస్తినంతటినీ హారతి కర్పూరం చేసేసి అత్తవారింట్లో తలదాచుకుంటున్నాడు. అన్నా వదినల సూటిపోటి మాటలు భరిస్తూ చివరి ఘడియ కోసం ఎదురు చూస్తోంది. చనిపోయే ముందు చిన్ననాటి నేస్తాన్ని క్షమాభిక్ష వేడుకొని తనువు చాలించాలనే తలంపుతో వచ్చిన నెచ్చెలిని వ్యతతో అక్కున చేర్చుకుంది శాంత. కౌసల్య పట్ల ఆమెకు కొంత ద్వేషభావం ఉండడం వాస్తవమే. కానీ ఆమెకు ఇంతటి శిక్షను ఏనాడూ కోరుకోలేదా అమాయకురాలు. కౌసల్య, ఆ నరక కూపానికి నిన్ను పంపించలేను, నా దగ్గర ఉండిపోవే, నీళ్లు నిండిన కళ్ళతో అడిగింది ఆ సాయంత్రం. శాంతను నిశితంగా చూసింది కౌసల్య. అనురాగం, అభిమానం కలిసి మూర్తిభవించిన దేవతామూర్తిలా కనిపించింది శాంత. పిచ్చి శాంత, మంచితనానికి కూడా ఓ హద్దు ఉండాలి. దేవతల్ని ఎవరు చూశారు? నేను ఎంతో అదృష్టవంతురాలిని. ఒక దేవతను చూడగలిగాను. శాంత చేతుల్ని కళ్ళకద్దుకుంటూ అంది కౌసల్య. శాంత చూపుల నుండి ఆ క్షణంలో తప్పించుకోవాలని, చూద్దాంలే అప్పుడే వెళ్ళిపోను సరేనా అంది కౌసల్య. నువ్వు అలా ఆషామాషీగా అంటే కుదరదు, ఇక్కడే ఉండిపో. ఈ చివరి రోజుల్లో నీకే లోటు రాకుండా ఉప్పెన్లా ఏగిసిన దుఃఖపు తెరలు ఆమె మాటలకు అవరోధాలయ్యాయి. పొంగి ప్రవహించే మంచితనం భగవత్ సాక్షాత్కారాన్ని మరపిస్తుందట. పసిపిల్లలా ఒదిగిపోయింది కౌసల్య నెచ్చలి ఒడిలో. బాబు, ఆ హారం నాకొద్దు, ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి డబ్బు వాపస్ తీసుకో. కొడుకు ఆఫీస్కి బయలుదేరుతుండగా పరుకులాంటి నడకతో వచ్చి రసీదు ఇస్తూ అంది శాంత. కౌసల్య పెరట్లో స్నానం చేస్తోంది. అది రెడీ అయిపోయి ఉంటుందమ్మా, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనం కొంత నష్టం భరించవలసి వస్తుంది, తల్లి మాటలు విని ఆశ్చర్యపోతూ అన్నాడతను. నా కోసం ఆ మాత్రం నష్టం భరించలేవా నాన్న? ఆమె గొంతులోని వ్యధను గుర్తించి కంగారు పడ్డాడు. తనేమైనా అన్నదా అమ్మ అనుమానంగా అడిగాడు. అంత డబ్బు వెచ్చిచ్చినందుకు భార్య ఏమైనా అందేమోనని. నా కోడలు బంగారు తల్లి, ఆమె ఏమీ అనలేదు. నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? నేనెందుకు చెప్తున్నానో నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అంతా చెప్తాను. ఈ ఒక్కసారికి నా మాట విను, ఆ హారాన్ని నువ్వు ఇంటికి తీసుకురావడానికి వీల్లేదు. అలాగే అమ్మా అని అతను వెళ్ళిపోయాడు. శాంత మనసు స్థిమితపడింది. తన చిన్ననాటి చిన్ని చిన్ని ఆశ నెరవేరకపోవడం ఆమెకి సంతృప్తినే మిగిల్చింది. కాలసర్పమై విధి వేసిన కాటుకి విలవిల్లాడుతున్న నెచ్చలి మదిలో మెదలగా కళ్ళు మూసుకుంది బాధతో. అక్షరాల పూదోట కార్యక్రమంలో ఇప్పటిదాకా MSV గారి కథలు విన్నారు కదా. వచ్చేవారం ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. మరోవారం మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను, మీ శిరీష. అప్పటిదాకా వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే శిరీష గారి అక్షరాల పూదోట కార్యక్రమం April 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
ఉండనా మరి, నమస్కారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.